the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం April 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా భారతీయత మన బాధ్యత. ఎప్పటిలాగానే మరొక కొత్త శీర్షికతో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాం. మైండ్ మీడియా వారు సమర్పించేటువంటి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. గత 4 నెలలుగా భారతీయత మన బాధ్యత కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేద్దాం. వివిధమైనటువంటి అంశాలు, భారతీయత గురించి, అలాగే మన హిస్టరీ గురించి, కొన్ని ధర్మాల గురించి, అలాగే మనం చాలా టాపిక్స్ చేసుకున్నామండి. ఆ టాపిక్స్ మీరు ఒకసారి mindmedia.com ఆ వెబ్సైట్ లో మీకు భారతీయత మన బాధ్యత కేటగిరీ ఉంది. సో ఆ కేటగిరీలో మీరు చూసుకోవచ్చు. అలాగే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, mindmedia.com. సో mindmedia.com మీరు క్లిక్ చేసినా కూడా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళచ్చు. అలాగే యూట్యూబ్ లో కూడా mindmedia.com వెబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మైండ్ మీడియా వారి. సో ఈ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే కనుక అక్కడ contact@mindmedia.com కి మీరు ఈమెయిల్ అయినా పంపించవచ్చు. అలాగే మీరు గనక శ్రోతలతో కానీ డైరెక్ట్ గా మీరు మాట్లాడాలనుకుంటే గనక మా నెంబర్ చెప్తాను. మా నెంబర్ మీ షోలో కూడా మీరు కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యుఎస్ లో అయితే కనుక 484-364-3471, 484-364-3471. అలాగే ఇండియా నంబర్ అయితే కనుక 9885555672, 9885555672. అలాగే స్కైప్ ద్వారా కూడా మీరు షో వినొచ్చండి, myind.media స్కైప్ ఐడి ద్వారా కూడా కాల్ చేయొచ్చు. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అలాగే ఈ ప్రోగ్రామ్ లో మీరు పాల్పంచుకోవాలంటే కనుక అది నంబర్స్, మీరు కాల్ చేసిన నంబర్స్. పోయిన వారం మనం మాట్లాడుకున్నటువంటి అంశం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన నెల్లూరులో జరిగినటువంటి మనం దాన ధర్మ ట్రస్ట్, అలాగే ఇంకా కొంతమంది లోకల్ దాతలతో కలిసి కట్టినటువంటి ఒక చిన్న రామాలయం గురించి, అక్కడ జరిగినటువంటి విశేషాలు, అక్కడ జరిగినటువంటి ఫైండింగ్స్ ఏంటి, అక్కడ మత మార్పిళ్లు ఎలా ప్రోత్సహించారు, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వేరియస్ కారణాలు మనం మన ధన్వి శ్రీనివాస్ గారు, మన దాన ధర్మ నెల్లూరు కోఆర్డినేటర్ ధన్వి శ్రీనివాస్ గారితో మాట్లాడాం. ఈ రోజు అదే డిస్కషన్ ని విభిన్నమైన కోణాలు, మాకు ఎదురైనటువంటి సంఘటనలు మా దృష్టికోణంలో నుంచి, మన భారతీయ బాధ్యత అనే దృష్టికోణంలో నుంచి మనం ఎలా ఆలోచించాలి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే అంశాన్ని, పోయిన వారం జరిగిన అంశాన్నే, ఈ మత మార్పిళ్లు ఎందుకు చేస్తారు, దీని మీద మాకు తెలిసినటువంటి సమాచారాన్ని శ్రోతలతో పంచుకుందాం అనే ఉద్దేశంతో షో చేస్తున్నాం. ధన్వి శ్రీనివాస్ గారు నమస్తే అండి. ధన్వి శ్రీనివాస్ గారు నమస్తే అండి. ధన్వి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారా? సో ధన్వి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యే ముందులా మనం దాన ధర్మ యాక్టివిటీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈలోపు ధన్వి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు, మనం దాంట్లో కలిపే ప్రయత్నం చేద్దాం. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మాకు తోచినటువంటి దానం ధర్మం 2 సైడ్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. దానం సైడ్ స్కూల్ పిల్లలకి, అలాగే గర్భిణీ స్త్రీలకి విశేషం సరిగా మన శ్రోతలందరికీ చెప్పాల్సినటువంటి విషయం, గర్భిణీ స్త్రీలకు ఇప్పటికీ రూరల్ ప్లేసెస్ లో అంటే విలేజెస్ లో, మండలాల్లో, గ్రామాల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో 30-40 మంది గర్భిణీ స్త్రీలు వచ్చేటువంటి హాస్పిటల్లో ప్రతి నెల మన కేంద్ర ప్రభుత్వం ద్వారా గర్భిణీ స్త్రీలని చెక్ చేసి వారి ఆరోగ్యాన్ని చెక్ చేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. భారతీయ శిశు అభియాన్, మాతృ శిశు అభియాన్ అని చేస్తున్నారు. సో ఆ కార్యక్రమంలో మేము కూడా దాన ధర్మ పార్టిసిపేట్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ దాదాపు ఒక 5 నుంచి 6 లొకేషన్స్ ప్రతి నెలా చేస్తున్నామండి. బాపట్ల, నెల్లూరు, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే వైజాగ్ లో కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఇలా తీసుకొని దాదాపు ఇప్పటికి 9,500 మంది గర్భిణీ స్త్రీలకి సహాయం చేసే భాగ్యం మాకు కలిగింది. అలాగే దానం సైడు మనకి అన్నదానాలు చేయటం గానీ, లేకపోతే స్కూల్ పిల్లలకి పుస్తకాలు చెప్పులు ఇవ్వటం గానీ, ఇలాంటి కార్యక్రమాలతో పాటు మన ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమాలు అంటే గోశాలను పునరుద్ధరించడం, అలాగే వేద పాఠశాలకి మనం సహాయం చేయటం, అలాగే చిన్న దేవాలయాలకి దీపారాధన సామాన్ ఇవ్వటం, సో ఇలాగా గ్రౌండ్ లెవెల్లో వినూత్నమైన కార్యక్రమాలు, అలాగే గ్రౌండ్ వాలంటీర్స్ కి సహాయపడటం, సో ఇలా వేరియస్ కార్యక్రమాలు చేస్తున్నామండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. సో దాంట్లో ధన్వీ శ్రీనివాస్ గారు మన నెల్లూరు కోఆర్డినేటర్ గా, నెల్లూరు కోఆర్డినేటర్ గా మనకు సేవలు అందిస్తున్నారు. ధన్వీ శ్రీనివాస్ గారు నమస్తే అండి.
నమస్కారం సార్.
ధన్వీ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఫస్ట్ మీకు శుభోదయం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద షో అండి.
థ్యాంక్ యూ సార్.
ముఖ్యంగా పోయిన వారం మనం, ధన్వీ శ్రీనివాస్ గారు, పోయిన వారం మనం డిస్కస్ చేసిన అంశాలు చాలా మంది శ్రోతలు మనకు విని మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగిందండి. ముందలుగా మనకి శ్రోతలందరికీ చాలా విషయాలు తెలుసుకున్నాం మేము అని చెప్తే మనకు కూడా, నాకు కూడా చాలా సంతోషం వేసింది. దానికి ముఖ్య కారణం ఏమైనా మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేద్దాం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, పోయినసారి మనం మాట్లాడుకున్నది మనం రామాలయంలో మనకు ఎదురైనటువంటి సమస్యలు, గ్రౌండ్ రియాలిటీలో మనకు మత మార్పిళ్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ మనం చూసినటువంటి విషయంలో మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, ఎందుకు వీళ్ళు చేస్తారు అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాము. మన శ్రోతల కోసం ఒక్కసారి మీరు మనం పోయిన వారం డిస్కస్ చేసిన అంశాన్ని ఒక్కసారి మనం 2 నిమిషాల్లో మీరు టచ్ చేస్తే మనం ఈ వారం షోలోకి వెళ్దామండి.
అట్లాగే సార్. ముందుగా మై ఇండియా మీడియా వారికి, తర్వాత భారతీయత మన బాధ్యత శ్రోతలందరికీ నమస్సుమాంజనులు. గత వారం మనం మాట్లాడుకున్నది అసలు రామాలయం ఎందుకు కట్టాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితులు ఏంది అంటే మనకు ఆ విషయం తెలిసింది. దేవాలయాలకి దీపం పెట్టలేని దేవాలయాలకి ధూపదీప నైవేద్య సముద్రం ఇస్తుంటే ఈ గుడి గురించి తెలిసింది. అక్కడ వెళ్ళాక అక్కడ కొన్ని మిషనరీస్ వాళ్ళు వాళ్ళని మతం మార్చి ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టారు. అక్కడ రకరకాల వైషమ్యాలు వస్తుంటే వాటి నుంచి వాళ్ళని సేఫ్ చేద్దామని చెప్పి అక్కడ ఆలయం నిర్మించి వాళ్ళకి మంచిగా ఏర్పాట్లు చేశాము. వాళ్ళందరూ ఇప్పుడు ఐకమత్యంగా ఉన్నారు. తర్వాత మతం మారితే కలిగేటువంటి అనర్థాల గురించి, వీటి గురించి కొన్ని బ్రీఫ్ గా మాట్లాడుకున్నాము.
అవునండి.
కాకపోతే ఇంకా కొన్ని విషయాలు డిస్కషన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి సార్, వాటి గురించి ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నాను.
డెఫినెట్ గా అండి. సో ఇంకోటి మనం పోయినసారి మాట్లాడుకుంది, ఫస్ట్ వాళ్ళు మతం మార్చడానికి ఆరోగ్యం అనే విషయం దగ్గర మనం ఎక్కువ మాట్లాడుకోలేకపోయాము. సో ఈ వారం దాని గురించి మనం మాట్లాడదామండి. ఇప్పుడు సహజంగా మనకి చూస్తుంటే గనక అంటే కొబ్బరి నూనెలు, లేకపోతే హోలీ వాటర్ అని, లేకపోతే మీకు మనకి గర్భిణీ స్త్రీలకి పంపిణీ చేసేటప్పుడు మనకి చాలా మంది వాలంటీర్స్ కూడా చెప్పినటువంటి మాట అదే, మీ బిడ్డ అడ్డం తిరిగిపోయింది సో అని ఇట్లాంటి చెప్పి అమాయకమైన ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పాలు చేసి వాళ్లలో వాళ్ళకి, అంటే ఒక కుటుంబంలోని గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆమెని మతం మార్చి వాళ్ళ ఆయనకి అగేన్స్ట్ గా ఎట్లా తయారు చేస్తారు అనే విషయాలు కొన్ని కొన్ని మనకి దృష్టికి వచ్చినటువంటి సంఘటనలు కూడా మనకున్నాయి. సో అసలు ఆరోగ్య పరంగా ఎట్లా మారుస్తారండి వీళ్ళు మతాన్ని?
చెప్తాను సార్. దానికి ముందుగా వాస్తవంగా ఏ మతం మీద ఏ సంస్కృతి మీద ద్వేషం అయితే మనకు లేదు. కాకపోతే వారు ఏ మతం తీసుకున్నా వారు వారి పద్ధతులను వారు అనుసరించి ఈ దేశానికి ప్రమాదం కాకుండా ఉంటే మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ వారు ఇక్కడ నాడుతున్నటువంటి విష బీజాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశ సమైక్యతను దెబ్బతీస్తున్నాయి. మతం మారిన వారికి దేశభక్తి కొరవడం అనేది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే చూసినప్పుడు వారు మన దేశానికి కానీ మన భరతమాత గురించి కానీ మన సంస్కృతిని, మన దేవాలయాలని, మన దేవుల్ని ఎంత వెటకారంగా మాట్లాడుతుంటారు. దీనికి అంతటికి కారణం కూడా కన్వర్షన్స్. అదే వారు వారి పద్ధతులను వారు అనుసరించుకుంటూ చేసుకుంటే మనకైతే ఏం ఇబ్బంది లేదు. అంతే కాదు, విదేశీ శుద్ధ భావజాలంతో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా వామపక్ష పార్టీలు, వీరికి కూడా దేశభక్తి అనేది మనం కనిపించట్లేదు. వారికి చైనా అంటే ఇష్టం కానీ భారతదేశం అన్నా, భారతదేశంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలన్నా వారికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం వీటిని వ్యతిరేకించాల్సి వస్తుంది. దేనికోసం వ్యతిరేకిస్తున్నామంటే దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన భారతీయులే, మన హిందువులే వీళ్ళు. కానీ వీళ్ళలో ఏర్పడినటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో అది విష సంస్కృతిని ఇక్కడ ప్రేరేపిస్తుంది. దానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది, దానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడాల్సి వస్తుంది.
ఆ సిద్ధాంతాల మీదనే పోరాడాలి. శ్రీనివాస్ గారు
చెప్పండి సార్.
మన రాజీవ్ మల్హోత్రా గారని చాలా మందికి శ్రోతలకి తెలిసి ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే గనక మీరు రాజీవ్ మల్హోత్రా ఇన్ఫినిటీ ఫౌండేషన్ అని మీరు గూగుల్ చేసినా కూడా వస్తుంది. రాజీవ్ మల్హోత్రా గారు ఏం చెప్తారంటే, స్వదేశీ ముస్లిం, స్వదేశీ క్రిస్టియన్, స్వదేశీ హిందూ, మీరు ఏ మతాన్ని ఆచరించుకున్నప్పటికీ మీది మీరు సపోర్ట్ చేసే దేశం భారతదేశం అయిన ఉండాలి. ఇప్పుడు ఎలాగంటే దీన్ని ఎలా మనం చెప్పొచ్చు అంటే, మీరు అమెరికాలో వేరే దేశాల్లో అయితే కనుక మీరు ఏ మతం అయినా మీరు స్వీకరించినా కూడా మీరు ఆ దేశానికి సపోర్ట్ చేస్తారు. అంతేగాని వేరే ఒక మతాన్ని మీరు ఆచరించితే ఆ మతం యొక్క భావజాలంతో మనం దేశాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సో అక్కడ మనం అక్కడ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ధన్వీ శ్రీనివాస్ గారు ఏదైతే చెప్తున్నారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక క్రిస్టియన్ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక హిందూ అయినా మన స్వదేశానికి హాని జరగకుండా ఏ చేసుకున్నా మనకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ దేశ సమగ్రతకి, దేశ భద్రతకి ఇష్యూ ఉంటే కనుక మనం డెఫినెట్ గా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ముస్లింస్ ముస్లింస్ ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, హిందువులు హిందువులకు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, అలాగే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వ్యతిరేకించాల్సిన, ఎందుకంటే దేశం అన్నిటికంటే ముఖ్యం. ఆ పాయింట్ మేము యాడ్ చేయదలుచుకున్నాను శ్రీనివాస్ గారు, చెప్పండి.
కాకపోతే ఇక్కడ మనం లాస్ట్ వారము కొన్ని పాయింట్స్ టచ్ చేయలేదు, వాటి మీద కొంచెం నేను బ్రీఫ్ గా నేనే చెప్తాం అనుకుంటున్నాను సార్. అదేంటంటే, ఇప్పుడు అనారోగ్యం వచ్చి అది బాగవుతుంది, ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళక, వెళ్లేదానికి స్తోమత లేక, లేకపోతే వాళ్ళని తీసుకెళ్లేటటువంటి మనుషులు లేక, ఇది ఏదో బాగుంది ఇట్లా పోతే పలాన వాళ్ళకి బాధ జరిగిందంట అని చెప్పి ఒక ఈ మౌలిక ప్రచారం మాట ద్వారా అయిన అవతల వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు సాక్ష్యాల్ని నమ్మి మతం మారుతారు. కానీ మారిన తర్వాత కూడా వారికి వ్యాధులు అయితే తగ్గవు, అది నిజంగా ఫ్యాక్ట్. అది తగ్గకపోయినా కూడా తగ్గకపోగా తీవ్రమవుతుంది వ్యాధి, ఎందుకంటే వైద్యం చేసుకోవడం ఆపేశారు, వైద్యం చేసుకోకుండా ప్రార్థనలో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటున్నారు.
వీళ్ళు మతం మారేటప్పుడు ఇంకా మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని చెప్తారా అండి?
అవును సార్.
అంటే మన మన సనాతన ధర్మాలు మూఢ నమ్మకాలు అని చెప్పి వీళ్ళు చేసేది ఏంటో మరి.
అయితే ఇక్కడ వీళ్ళకి సపోర్టింగ్ చేసేటటువంటి వాళ్ళు, ఇందాక మనం అనుకున్నాం కొన్ని విదేశీ రాజకీయ పార్టీలు, దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఉన్నాయి, కొన్ని అజ్ఞాన వేదికలు అని కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అజ్ఞాన వేదికలు ఏంటంటే, వాళ్ళు విజ్ఞానాన్ని బోధించాలని చెప్పి మూఢ నమ్మకాలను చేస్తున్నటువంటి వాళ్ళని గురించి వదిలేసి ఎక్కడో సంవత్సరానికి లేకపోతే 5 ఏళ్ళకు ఎక్కడో బాణామతి చేతబడి జరుగుతుంటాయి, వాటి వల్ల ఫలితం ఉండదు. అది చేశారని చెప్పి చేసిన వ్యక్తిని ఇంకొక వర్గం వారు చంపుతారు. ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఈ అజ్ఞాన వేదికలు విపరీతంగా ప్రచారం చేస్తాయి, భారతదేశంలో ఇంకా మూఢ నమ్మకాలు ఉన్నాయి, ఈ సంస్కృతి ఇట్లా ఉంటదని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ అది ఎప్పుడో జరుగుతున్నటువంటి ఆ విషయాన్ని మాత్రం చేస్తారు. ప్రతి నిత్యం, ప్రతి రోజు, ప్రతి కాలనీలో ముందు ఆ చిన్న చిన్న దళిత కాలనీలో వెళ్తే ఈ క్రైస్తవ పాస్టర్లు చేసేటటువంటి నీచాతి నీచమైనటువంటి పనుల గురించి, వీళ్ళు చేసే వీళ్ళు ప్రోత్సహించే మూఢ నమ్మకాల గురించి ఎవడూ మాట్లాడదు. వీళ్ళకి అసలు కంటికి కనిపించవది, ఎవరైనా చెప్పినా మన కొట్టాడు సోషల్ మీడియాలో వాళ్ళని మెన్షన్ చేసి వాళ్ళకి ట్యాగ్ చేసినా దానికి రిప్లై కూడా ఇవ్వరు. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక రమేష్ అన్న అతను ఉన్నాడు, అతని టీవీలో విపరీతంగా మన ప్రాచీన సాంప్రదాయాలను విమర్శిస్తూ మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు వీళ్ళని మెన్షన్ చేస్తూ ఫేస్బుక్ లో ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు ఫలానా దిగులు ఫలానా ఇష్యూ జరిగింది దాని గురించి మీరు మాట్లాడండి అంటే మాత్రం దానికి రిప్లై కూడా ఉండదు.
అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఉంది ఏంటంటే నిజంగా మూఢ నమ్మకాలని విశ్వాసాలని ఎండగడతానికి కాదు, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి. హిందూ ధర్మంలో మాత్రమే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ మనం దాన్ని దాటుకొని చాలా చాలా విషయాల్లో మనం దాటుకుంటూ ధర్మాన్ని సత్యాన్ని పక్క పక్కన పెట్టుకుంటూ మనం వచ్చిన ధర్మం ఏదైనా ఉంది అని అంటే గనక మన సనాతన ధర్మమే. సో అది అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మన ధర్మం మీద బురద జల్లాలంటే అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ మనకు వ్యతిరేకంగా వస్తుందన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి.
వాళ్ళ ప్రధాన అజెండా అదే, అది ఓపెన్ సీక్రెట్, అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాడు మాత్రం దాన్ని టచ్ చేయడు, ఈ విధంగానే వస్తుంటాడు. దీన్ని నాశనం చేయాలనేది వాళ్ళ ప్రధాన అజెండా. దానికోసం వాళ్ళకి నిధులు వస్తున్నాయి ఈ మిషన్ రీసెర్చ్ అని అన్నిటి కూడా. కానీ వీళ్ళు దాన్ని పక్కన పెట్టి సేవ పెడుతున్నాం, ఇంకొకటి ఏదో అజ్ఞానాన్ని విజ్ఞానంగా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అయితే సార్, మనం గత వారం మాట్లాడుకున్నటువంటి విషయము, మరి వీళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ బోటతప్పు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ వ్యాధులు నయం కాకపోయినా వాళ్ళు అక్కడే ఎన్నుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని నేను 2016లో ఒక తొట్టపల్లిగూడూరు మండలంలో మాచుల వారి పాలెం అనే ఒక కాలనీకి వెళ్ళాను. గిరిజన కాలనీకి అక్కడికి ఎన్నికలు వెళ్ళాల్సి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక పేషెంట్ ఉంది. ఆ పేషెంట్ నేను పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ లోనే వైద్యం చేయించుకొని వెళ్ళారు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళందరూ ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయి ఉన్నారు. ఆమె అమ్మ ద్వారా కన్వర్ట్ అయింది. వాళ్ళకి కన్వర్షన్ చేసినటువంటి వాళ్ళు కొబ్బరి నూనె తైలం అంటారు కదా, ఇది ఇస్తే నీకు నొప్పులన్నీ తెగిపోతాయి, అన్ని పోతాయి, షుగర్ బాధి, బీపీ బాధి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అది మళ్ళీ వీళ్ళు పోయారు. కానీ వైద్యం అక్కడ పని చేయలేదు. చివరికి హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుని పోయారు. నేను వాళ్ళని ఫాలో చేస్తానని చెప్పి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు. ఈ పేషెంట్ యొక్క తల్లి ఎక్కువగా దాంట్లో ప్రభావం చెందింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఊరిని క్యాజువల్ గా మాట్లాడడం మొదలు పెట్టాం. ఎట్లా ఉంది ఏంటి అని చెప్పినప్పుడు ఈ మతం గురించి కూడా మాట్లాడాను. అక్కడికి వెళ్ళినప్పుడు బాగుంది కదమ్మా అంటే బాగుంది సార్ అని చెప్పారు మొదటిసారి. అవును నిజమే అని చెప్తాను. నేను కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మతం మాదిగా ఈ కొబ్బరి నూనెలు ఇవన్నీ తీసుకునే పాటు బాగా అయిపోయారమ్మా అని అంటే చాలా ఉత్సాహంగా చెప్తున్నాను దానికి ఆన్సర్ అవును సార్ అని. తర్వాత ఇంకా అంటే ముందు వాళ్ళని ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళని ఇంకా విక్టర్ చేసేటప్పుడు మరి ఈయనకి ఎందుకు తగ్గలేదు మీ అమ్మాయికి అని అడిగినాను. దానికి సమాధానం రాలేదు. అప్పుడు ఇంకా నేను వాస్తవాలు మాట్లాడడం మొదలు పెట్టాను. మతం మారి ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడెక్కడ చనిపోయారు, వాళ్ళ ఊర్లు అన్ని వాళ్ళకి చెప్పాను. అప్పుడు ఆమె అన్ని నిజాలు చెప్తుంది మొదలుపెట్టింది. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే మనం బాగుంది అంటే వాళ్ళు బాగుంది అంటున్నారు. మనం నిజం చెప్పి ఇది తప్పు కదా అన్నప్పుడు నిజమే సార్, అసలు మాకు ఇప్పుడు వరకు దాని వల్ల ప్రయోజనమే కలగలేదు సార్, మరి ఎందుకు దానిలోనే ఉన్నారంటే ఇక్కడ ఒక డ్రామా ట్రూప్ లాంటిది సార్. అది
వాళ్ళు మనం పోయిన వారం మాట్లాడుకున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్.
వాళ్ళు ఏంటంటే వీళ్ళని బయటికి పోకుండా రకరకాల కట్టుబాట్లతో పెట్టేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రెస్ చేస్తే మాకు ఇంకా ఎందుకు ఇది నయం కాలేదంటే మీరు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మీరు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించడం లేదని చెప్పి చెప్తారు. వాళ్ళకి డౌట్ వస్తే వీళ్ళు కానీ మళ్ళా మాతృ ధర్మంలోకి వెళ్తారు అని అనిపిస్తే వాళ్ళని భయపెట్టడం చేస్తారు. మీరు బాప్తిజం తీసుకున్నారు, మీరు కానీ అక్కడికి వెళ్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారు, నరకానికి పోతారు, ఇట్లాంటి భయాలు పెట్టేస్తారు. వీళ్ళకి ఆ భయాల్ని అసలు ఎంత నరకం అనుభవిస్తారంటే వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అని అంటారంట. నేను వేరే దగ్గర చదివాను. వీళ్ళు పడేటటువంటి మానసిక వేదన చాలా దారుణంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, వీళ్ళు తిరుమలకి పోతుంటారు, వీళ్ళకి పోవాలనిపిస్తుంటారు, శ్రీశైలం పోతుంటారు, కాళహస్తి పోతుంటారు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ దేవతలు వాళ్ళ ఆరాధ్య దైవం కులదైవం వాళ్ళు ప్రవేశ రావాలని ఉంటారు. కానీ పోలేరు, వీళ్ళ పద్మ యూహంలో ఇరుక్కుపోయి ఉంటారు. వెళ్ళిపోతారు, వాళ్ళకి సత్యం కూడా అవగతం అయి ఉంటుంది అప్పటికి. ఇది ఇక్కడ మనం వచ్చి తప్పు చేసాం అని ఉంటుంది. కానీ అక్కడి నుంచి రావడానికి వాళ్ళకి అక్కడ ఒక మంచి మాధ్యమం కావాలి. ఎవరంటే కొంతమంది ధర్మరక్షకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని ఛేదించాలి. ఛేదించినప్పుడు వాళ్ళు ధైర్యం వచ్చేస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆ పాత భయం అనేది పూర్తిగా విడిచిపెట్టేస్తారు.
అయ్యి ధైర్యం చెప్పాలి,
ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం ఎంత చెప్పాలంటే ఒకసారి చెప్పారు కాదు, రెండు మూడు సార్లు అయినా పోయి చేయాలి. అంతే సార్, ఇప్పుడు మనం ఆ మన దాన ధర్మ ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడాం, సన్నకేశవ వేటపాడం.
అవునండి, అవును.
అది శ్రోతల కోసం మళ్ళా దాని గురించి కొంచెం హిస్టరీ చెప్తాను సార్.
చెప్పండి, తప్పనిసరిగా
చెప్పారు. వారిది వేటపాడం. ఆమె పేరు గుడితల్లి రమణమ్మ, ఆమె కొడుకు పేరు చెన్నకేశవ, వీరు గౌడ కులస్తులు, బీసీలు, బీసీబి. అయితే ఆమె భర్త బతుకున్నంత కాలం వాళ్ళు చాలా హుందాగా జీవించారు. కొడుకుకి అనారోగ్యం పుట్టుకతో, ఫిట్స్, అబ్బాయికి ఈ ఫిట్స్ వ్యాధిగా బాధపడుతున్నాడు. భర్త బతుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి పొలంలో పండినటువంటి ఒడ్లు గాని లేకపోతే బియ్యం గాని ఇంకేదైనా కూడా 10 మందికి దానం చేసేటటువంటి గుణం ఉన్న కుటుంబం అది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఆస్తులన్నీ పాంగొట్టుకున్నారు. ఆయనకి కొడుకు అనారోగ్యం చాలా బాధగా ఉండింది. తర్వాత ఇక్కడ ఈ మాఫియా ఎంటర్ అయింది వాళ్ళకు, వాళ్ళ జీవితం వైపు ఈ మాఫియా ఎంటర్ అయింది.
ఇప్పుడు ఇప్పుడు ఈ మాఫియా ఎంటర్ అయినప్పుడు ఆమెకి ఎంత వయసు అండి? వాళ్ళ అబ్బాయికి ఎంత వయసు?
అడిగి అప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి సార్.
15 ఏళ్ళు, ఓకే.
ఆమెకు ఒక 45 ఉంటాయి.
ఓకే.
ఈ మాఫియా రాకముందు వాళ్ళ యొక్క మానసిక స్థితి గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి ఒక నిమిషం చెప్తాను సార్. అప్పుడు దాకా వాళ్ళకి ఉన్న బాధ ఏంటంటే బిడ్డకు బాగలేదన్న బాధే. అప్పుడు వాళ్ళకు వచ్చేటంటే ఈ బాగలేదు కాబట్టి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించాలి. మంచి వైద్యం చేయించడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఈ డబ్బును ఎట్లా సమకూర్చుకోవాలి? ఇదంతా ఒక కామన్ మ్యాన్ ఆలోచించేటువంటి విధానం. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం మంచిది. అంటే వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి దానికి చేయాల్సినటువంటి బాధ్యతగా ఆలోచించడం. అయితే ఇక్కడ ఈ మాఫియా ఎప్పుడైతే ఎంటర్ అయిందో, పద్మ అనే ఒక మహిళ, ఈ తీసుకెళ్తాను వారికి ఫిట్స్ తగ్గిపోద్ది అని చెప్పి ముందు పిల్లవాడిని తీసుకోవడం మొదలుపెట్టింది. ఈమెకి ఇష్టం లేదు మొదట్లో వెళ్ళడం. పిల్లవాడిని వరకే పంపించింది. పోతున్నాడు వస్తున్నాడు, పోతున్నాడు వస్తున్నాడు. ఈ టైంలో ఏం చేశారంటే చేస్తున్నా కూడా వీళ్ళు గుంటూరులో విజయవాడ అనుకుంటా నాగార్జున హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ ని కలిపారు. కలిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చారు, కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులతో ఈ ఫిట్స్ రావడం అనేది దాదాపుగా ఆగిపోద్ది వైద్యం తీసుకున్న పాట. కానీ వీళ్ళు ఏ విధంగా క్లియర్ చేశారంటే ఇప్పుడు తగ్గింది కదా, ఈ తగ్గడానికి కారణం మీద రావడం వల్ల అని చెప్పి ఆమె తల్లిని కూడా నిర్మించి తల్లిని కూడా తీసుకోపోయారు. తీసుకోపోయిన పాట ఆమెకి మరీ ఎక్కువ డోసేజ్ ఇచ్చేశారు. ఈ హిప్నటైజర్ చేయడమో లేకపోతే క్లోరోఫామ్ అందించడమో ఏమో కానీ ఆమె యొక్క మానసిక స్థితి ఒక మానసిక రోగి లాగా అయిపోయింది. అయిపోవడం కాదు, రోగి లాగే తయారైంది. ఇంకొక డయాగ్నోసిస్ కూడా చేశారు, మనమే చేయించాం. అది అయిపోయిన తర్వాత ఆమె చేసినటువంటి పనులు ఏంటంటే సమాజానికి దూరం అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరినీ విమర్శించడము, తిట్టడము బాగా డెప్త్ వెళ్ళిపోయింది. కొడుకు కన్నా ఆమె డెప్త్ వెళ్ళిపోయింది.
అంటే ఒక ఒక పిచ్చాం లాగా తయారైపోయింది.
పిచ్చాం లాగా తయారైంది. ఆ వీడియోస్ కూడా మన దగ్గర అప్పుడు ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాం. అయితే ఆమె ఇలా తయారయ్యి నలుపు అనేటటువంటి రంగు కనిపిస్తే అది శనిగ్రహం అని చెప్పి ఆ ఎంత లాజికల్ గా మాట్లాడేదంటే ఆమె నిజంగా వాళ్ళు ఆ విధంగా ఆమె ట్రైన్అప్ చేసేసారు. ఎక్కడ తగ్గేది లేదు. ఆమెతో నేను చాలాసేపు మాట్లాడాను. ఈ దేనికి దానికి సమాధానం చెప్తుంది. కానీ సత్యాన్ని, నిజమైనటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఏదేదో పిచ్చి పిచ్చి ఆన్సర్లన్నీ ఇస్తూ పిచ్చి పిచ్చి లాజిక్లతో ముందుకెళ్ళిపోతుంది. ఆమె యొక్క పరిస్థితిని మాత్రమే మనం అర్థం చేసుకున్నాం. ఆమె బాగుండాలని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆమె యొక్క సమాధానాలు, ఆమె చెప్పిన వారిని మనం ఎప్పుడు నెగటివ్ గా తీసుకోలేదు. ఆమెను బాగు చేయాలనే సంకల్పంతోనే మనం ముందుకెళ్ళాం. ఆమె నలుపును చూస్తే చుట్టుపక్కల వాళ్ళందరినీ తిట్టడము, ఎవరన్నా అక్కడ ఇల్లుని సరిగా చిన్నుకోకపోయినా చెట్ల కింద ఏదన్నా ఆకులు పడ్డా అందరితో తుగులు అడ్డము, ఇలా ఉంటే ఇక్కడికి పరిశుద్ధాత్మ రాడు, ఆ దేవుడు ఇక్కడ నిలబడ్డు, మీరు ఇట్లా ఉండకూడదు, మీరు శుద్ధంగా ఉండాలి అని చెప్పి పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళకి
అంటే ఒక మానసిక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయింది.
చుట్టుపక్కల వాళ్ళకి మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ ఇంట్లో ఈమె చేస్తున్నటువంటి ఈ ఉన్మాద చర్యలు బయటకు వచ్చి చేస్తున్నారు, వాళ్ళు విసిగి చెందిపోయారు. విసిగి చెందిపోయి ఇంకొక మీరు ఇక్కడ ఉండేదానికి లేదు, బాడుగిల్ పైగా వీళ్ళు ఉంటుందండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అది ఫస్ట్ లో వాడుతున్నప్పుడు తగ్గింది. ఈ ప్రార్థనలో ఈమె పరిస్థితి పూర్తిగా డామేజ్ అయిపోయిన పాటు ఇంకా మందులు, ఆ పిల్లవాడికి ఇచ్చినటువంటి సిటీ స్కాన్ రిపోర్ట్స్ ఫైల్స్ అన్ని తగలబెట్టేసింది ఆమె. ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇవన్నీ అవసరం లేదు మనకి అని చెప్పి తగలబెట్టచ్చు. మందులు కూడా వాడుతున్నారు
కోపం.
ఇంకా అప్పటికి దాదాపు ఇది జరిగి 3 ఇయర్స్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా వచ్చి వాళ్ళకి బ్యాప్టిజం అని ఇచ్చారు. చివరిలో వాళ్ళ బంధువు ఒక అబ్బాయి నాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అది మనం టేకప్ చేసుకున్నాం. వాళ్ళని నెల్లూరు తీసుకొచ్చి మన ఆశ్రమంలోనే వాళ్ళకి ఆశ్రయం కల్పించి న్యూరాలజిస్ట్ కి తర్వాత సైకియాట్రిస్ట్ కి ముందు తల్లిని చూపించాం. ఎందుకంటే ఆయన పరిస్థితి పూర్తిగా బాగలేదు. చూపించిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అప్పుడే చెప్పాడు నాకు, అంటే వాళ్ళు ఇట్లాంటి కేసులు చాలా చూస్తున్నారు సైకియాట్రిస్ట్, వీళ్ళ గురించి అసలు వాళ్ళు చెప్తారు ఈ ఫస్ట్లు చేసేటటువంటి వాళ్ళు ఎన్ని జీవితాలు ఇలా తయారవుతున్నాయో వాళ్ళకి తెలుసు. అందుకే ఈమెకన్నా ముందు ఆయనే అంటున్నాడు, నువ్వు నీతో జీసస్ మాట్లాడతాడా అంటే అవును సార్ మాట్లాడతాడు అంటున్నాను. తర్వాత మొత్తం రాసుకున్నాడు హిస్టరీకి. తర్వాత ఆయన కొన్ని క్వశ్చన్స్ చేశాడు, ఆయనతో కూడా చాలా లాజికల్ గా మాట్లాడతాడు ఆయన. తర్వాత నాకు చెప్పారు, ఇది నేను 1 వీక్ లో సెటిల్ చేస్తాను శ్రీనివాస్, ఇట్లాంటి చాలా కేసులు వస్తున్నాయి అని చెప్పి చెప్పాడు. తర్వాత నిజంగానే ఆయన చెప్పినట్టుగానే 1 వీక్ లోనే 4 డేస్ కే చేంజెస్ వచ్చింది ఆ మందుల వల్ల. తర్వాత ఆమెని చిన్నంగా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాము. తర్వాత ఆమె తన 4 వర్స్ స్మృతిని గుర్తు చేసుకుంది. అప్పుడు దాకా అన్ని కొద్ది దీంట్లో పడిపి ఉండింది. ఆ 4 వర్స్ స్మృతిని గుర్తు చేసుకుని ఇంకా తనంతట తానే తప్పు చేసుకుని వాళ్ళ పాతకాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాధ్య దైవం పరమేశ్వరుని విభూతి పెట్టుకోవడము మంచిగా ఉంది. ఈ రోజు ఆమె మంచి జీవితాన్ని అనుభవిస్తూ తర్వాత ఆమె కొడుకు కూడా ఆ ఫిట్స్ కి అన్ని కూడా మన దాన ధర్మం కింద చేశాం సార్. చేయించడం కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపించాము, మందులు అన్ని ఇప్పించాము. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సంపూర్ణంగా బాగున్నాడు. వీళ్ళు ప్రజెంట్ ఆమె కొన్ని బర్రెలు పెట్టుకొని చేసుకుంటుంది. వాళ్ళకి ఇప్పుడు మళ్ళా వేటకాలంలో గవర్నమెంట్ వారు ఇల్లు కూడా కట్టిస్తున్నారు. చాలా హ్యాపీ, ఒక మంచి పని చేశాము. అంటే వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా బాగున్నారు. దానికన్నా ముందు వారి మానసిక స్థితి పూర్తిగా కంట్రోల్ అయ్యి మంచిగా ఉన్నారు.
ఇప్పుడు నాకు ఒక ప్రశ్న
చెప్పండి సార్.
ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మతం మార్చిన పాస్టర్ వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఆమెకు అట్లా బాగలేదు, ఇట్లా ఉన్మాదంగా తిరుగుతుంది, పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అని వాళ్ళకి తెలుసా? తెలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నా దీన్ని రెక్టిఫై చేయడానికి ఏమన్నా చేశారా?
చేయలేదు. ఈ తర్వాత ఊర్లో చాలా మంది వెళ్ళి ఆ పాస్టర్ అడిగారు, ఇట్లా జరిగిందంటే అవన్నీ మా సంబంధం లేదమ్మా అన్నాడు. తర్వాత వాళ్ళు నెల్లూరుకి వచ్చిన తర్వాత వాళ్ళ అల్లుడు నేను కలిసి పాస్టర్ ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, అసలు ఆమె చర్చకు రానేది ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఈమె ప్రభావం పడి మిగతా వాళ్ళు ఏమైనా రావడం ఆగిపోతారని చెప్పి ఈమె రాకుండా ఆపేశారు. చూడండి, వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళ వల్ల ఈ విధంగా తయారైందానికి వాళ్ళకి సానుభూతి లేకపోగా వాళ్ళని తరిమేయడం దాకా వచ్చారు.
ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్. మనం మన సనాతన ధర్మంలో మాత్రమే మనం పరమాత్మను ఎట్లా చేరుకోవాలి, వివిధ మార్గాల్లో భక్తి మార్గం అనో లేకపోతే యోగ మార్గం అనో మన సంసార మార్గం అనో, సో ఏదో ఒక మార్గంలో మనం పరమాత్మ ఎట్లా చేరుకోవాలి అనేది మన సనాతన ధర్మంలోనే ఉంటది. కానీ వేరే ధర్మాల్లో ఎలా ఉంటదంటే దీన్ని ఎట్లా 10 మందికి అంటగట్టాలి, లేకపోతే నేను చెప్పింది పక్కన వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎట్లా విమర్శించాలి, ఇదే కనిపిస్తుంది. కానీ భక్తి మార్గం ఆధ్యాత్మికత అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది అసలు ఎక్కడ మంచిగా ఉండండి అనే విషయం మాత్రం ఎక్కువ కనిపిస్తుంది అని అనుకున్నా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, మనకి వేరే కాల్ వస్తుంది. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు లైవ్ లో ఉన్నారు.
హలో
నమస్తే అండి. ఎవరన్నా జాయిన్ అయ్యారా? శ్రీనివాస్ గారు మీరు కాకుండా ఎవరన్నా ఉన్నారా కాల్ లో?
నాకే వాయిస్ వినిపించట్లేదు సార్.
హలో నమస్తే అండి.
హలో
హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే
సరే అండి, కాల్ కట్ అయినట్టుంది. శ్రీనివాస్ గారు చెప్పండి.
మనం అదే మీరే మాట్లాడుతున్నారు.
అదే నేను అదే చెప్తున్నాను సార్, మన సనాతన ధర్మంలో మాత్రమే మనకు ఆధ్యాత్మికత అంటే మన మన మనసులో ఉన్నటువంటి భావాన్ని పరమాత్మకు ఎట్లా చేరాలి అనే విషయం మన ధర్మంలో మాత్రమే ఉంటది. వేరే ధర్మాల్లో ఏంటంటే ఎంతసేపు వీడికి అంటగడదామా, వాడికి అంటగడదామా, వీడు కన్వర్ట్ అయితే వీడి దగ్గర ద్వారా డబ్బులు వస్తాయా అంటే, ఒక నాకు అర్థమైన దాన్ని బట్టి ఒక బిజినెస్ మెంటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఒక ఆధ్యాత్మికత అనేది చాలా తక్కువ ఉంటుంది.
అవును సార్.
ఓకే చెప్పండి శ్రీనివాస్ గారు. అప్పుడు పాస్టర్లు వాళ్ళు ఈయన్ని మళ్ళీ చర్చికి రావడం ఆపిచ్చేశారు.
హలో
నమస్తే అండి.
నమస్తే అండి, నా పేరు హిమబిందు అండి.
నమస్తే అండి.
నమస్తే అండి. నమస్తే అండి, మీకు దాని శ్రీనివాస్ గారికి నమస్తే అండి. హిమబిందు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి నేను. హలో సార్.
నమస్తే గారు, హిమబిందు గారు బాగున్నారా?
బాగున్నానండి. ముందుగా మైండ్ మీడియా ద్వారా మీతో దాని శ్రీనివాస్ గారితో లైవ్ గా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. మీకు ఇద్దరికి
ధన్యవాదాలండి. మీరు ఇలాంటి కాలర్స్ మాకు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకుంటేనే మాకు చాలా సంతోషంగా ఉంటది, మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటది. చెప్పండి బిందు గారు.
థ్యాంక్స్ సార్. దాని ధర్మ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్, చాలా అభినందనీయం నిజంగా. అది మీ తోడ్పాటుతో దాని శ్రీనివాస్ గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్.
స్థాయిలో వాళ్ళు పనిచేయాలండి, అదే అదే దాన ధర్మ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మనకున్న స్థాయిలో మనకున్న రిసోర్సెస్ ఎవరికి వాళ్ళు మనం పనిచేయాలి.
అవును సార్, ఆ కార్యక్రమాలన్నీ నేను చూస్తూ ఉంటాను సార్. ఆ కార్యక్రమాల భాగంగా అయితే డిసెంబర్ లో అయితే విపరీతంగా చదివి సార్, డిసెంబర్ జనవరి లో అయితే ఆ సమయంలో దాని శ్రీనివాస్ గారు బీదవారికి ఆ నైట్ అసలు ఇంట్లో నుంచి బయటకు రావాలని అంత విపరీతమైన చర్యలు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడం, అది అసలు నేను మాటలు చెప్పలేను అసలు. అది ఆ కార్యక్రమం ఇంకా దాన ధర్మ వైపు నుంచి అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతుంటాయి సార్, అవైతే అసలు మాటలు లేవు చెప్పడానికి. రోడ్డు పైన బీదవారికి దగ్గరికి వారే స్వయంగా వెళ్ళి అన్నదానం చేయడం ఇలా చాలా ఉన్నాయి సార్ చెప్పుకుంటా పోతే.
అసలు దీనికి బిందు గారు, నేను మామూలుగా మనం చేసే కార్యక్రమాల్లో కూడా ఏంటంటే అండి, మనం చేయటంతో పాటు 10 మందికి మనం ఏ సంస్థ లేకపోయినా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో నలుగురికి అన్నం వండుతున్నాం, ఇంకొకరికి అన్నం వండి మనం ఒక పొట్లాంగ తీసుకెళ్లి దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఒక సంస్థ అవసరం లేదు, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏం అవసరం లేదు.
చాలా బాగా నచ్చింది సార్, దాంట్లో ఉండేవని ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్ దాని ద్వారా. దాని ధర్మాధారాలు చెప్పుకోవాలంటే కాకపోతే సమయం ఎక్కువ లేదు కాబట్టి కాలేజ్ కూడా వెయిట్ చేసుకుంటారు కాబట్టి నా భావాన్ని పూర్తిగా ఎప్పుడు.
ధన్యవాదాలు. మీరు వింటూ ఉండండి, మీరు ఈ కార్యక్రమాన్ని వింటూ ఉండండి, 10 మందికి తెలియజేయండి. మన ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం ఎవరికి తోచిన రీతిలో ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయటమే దాన ధర్మ ముఖ్య ఉద్దేశం. అంతేగాని మీరు దాన ధర్మకే డొనేట్ చేయాలనో లేకపోతే దాన ధర్మంతో కలిసి పనిచేయాలనో నేను ఎప్పుడు చెప్పను. ఎవరికి ఉన్న ఆలోచనతో, ఎవరికి ఉన్న దాంతో మన ధర్మం కోసం అందరం కలిసి కలిసికట్టుగా పనిచేయాలి. థ్యాంక్ యూ బిందు గారు. థ్యాంక్ యూ అండి, కీప్ కాలింగ్.
సార్ నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం దాని శ్రీనివాస్ గారిని అడగదామని. దాని శ్రీనివాస్ గారు మతం మారిన వారికి సమాజంలో మంచి గుర్తింపు వచ్చిందని మతం మారిన వారు భావిస్తుంటారు కదా, నిజంగానే అలాంటి వారికి గుర్తింపు లభిస్తుందంటారా? అది నాకు చాలా రోజుల నుంచి కలుగుతున్న సందేహం. దాని శ్రీనివాస్ గారు చెప్తున్న సందేహాన్ని నివృత్తి చేసుకున్నామని అడిగాను సార్. హలో
శ్రీనివాస్ గారు, విన్నారు కదా మీరు ఆ క్వశ్చన్?
హలో
ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, మీరు ఆ క్వశ్చన్ విన్నారా? ఓకే, ధన్వీ శ్రీనివాస్ గారి కాల్ హోల్డ్ లో ఉన్నట్టుంది. బిందు గారు, నేను ధన్వీ శ్రీనివాస్ గారికి ఆ క్వశ్చన్ పాస్ చేస్తాను. శ్రీనివాస్ గారు మీరు వచ్చారా? ధన్వీ శ్రీనివాస్ గారు, బిందు గారు ఏమడుగుతున్నారంటే మతం మారిన వ్యక్తికి సమాజంలో చాలా మంచి గుర్తింపు ఉంటది అని సహజంగా చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా?
అని అడుగుతున్నారు బిందు గారు.
అది వాస్తవంగా ఈ సెక్యులర్ పార్టీలు వారి ఓట్ల కోసం, అంటే కేసీఆర్ కూడా ఒకసారి అసెంబ్లీలోనే ఈ మాట గురించి అన్నాడు. అంటే దానయ్య అని పేరు ఉన్నప్పుడు రే దానయ్య అని చెప్పి పిలుస్తారంట, అదే వాడు డేనియల్ గా మారితే డేనియల్ గారు అని చూస్తారు. ఇదన్నీ ఒక తప్పుడు మెసేజ్ ఇవ్వడం ఇదంతా కూడా. హలో
సార్,
ఓకే. అయితే ఇది అవాస్తవం, ఎందుకంటే ఇది వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మతం మారారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని, అంటే గతంలో వారు వారి యొక్క కులాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడక మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ అది చాలా తప్పది. ఎవరి కులాన్ని వారు చెప్పుకోవాలి, ఆ కులంలో పుట్టినందుకు గర్వపడాలి, ఆ కులాన్ని ఏ విధంగా సమాజంలో గొప్ప కులంగా చూపించడం కోసం వాళ్ళు పనిచేయాలి. కాబట్టి ఇది రాంగ్ మెసేజ్. ఇది కొంతమంది క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులుగా మారాక వాళ్ళకి మంచి ఇది ఏ విధంగా అనేది నాకు కలిగినటువంటి గ్రౌండ్ లో నా రిపోర్ట్ నేను చెప్తాయనండి. ఇప్పుడు మనం ఆశ్రమం నెల్లూరులో ఒక అన్నదాన సత్రం పెట్టినాం. ఆ ఏరియాలో మల్లికమ్మ, మల్లెమ్మ అంటారు ఆమె సాకలి. ఈమె ఒక మనం పాత రోజుల్లో మంత్రసాని అంటాం కదమ్మా, మంత్రసాని అంటే ఇప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు పోయి సాయం చేయడము, తర్వాత అమ్మాయిని బిడ్డను తీసుకొచ్చేటప్పుడు ఇంటి కాడ దిష్టి తీయడము, ఎవరన్నా పిల్లలకు బాగలేకపోతే వాళ్ళకి దిష్టి తీసి ఏదో మంచి చేస్తున్నాను. ఆమె ఎంత గుర్తింపు అంటే ఆమె చాలా ఇన్కమ్ కూడా, ఆమెను పిలిపించి వాళ్ళ పిల్లలకు బాగలేకపోతే అది దిష్టి తీసేస్తే పోతుందని నమ్ముకుంటూ ఆమెకి 200, 300, 500 ఇస్తారు. ఆమె యొక్క కుల వృత్తి ఏదైతే ఉందో, గుడ్డలు ఉతకడము, ఈ దీనికన్నా కూడా దీని మీద ఎక్కువ సంపాదిస్తూ ఆమెకి నలుగురు మనవల్ని కాన్వెంట్ కి పంపించి చదివిస్తుంది. వెంకట్ గారు వెంగారా
వింటున్నాను.
హలో, ఓకే. చదివిస్తుంది, చాలా ఉన్నతంగా ఉంది, ఆమెకి సమాజంలో చాలా గౌరవం ఉంది. ఇప్పుడు ఆమె కుల వృత్తి ఆమె చేసుకుంటూ ఆమెకి వారసత్వంగా వచ్చినటువంటి ఈ వృత్తి ఏదైతే ఉందో ఈ మంత్రి ద్వారా, దురదృష్టవశాత్తు ఈమె బంధువు, ఈమె చెల్లెలే ఎక్కడో మతం మారింది, ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసి మొత్తం మీద ఈమె కంటికి చేసింది. ఈమె ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఆమె కర్మ అనుకోవాలి, దాంట్లో కన్వర్ట్ అయింది. ఆమె కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఇదంతా పసుపు నీళ్లు కుంకుపు నీళ్ళతోనే కదా తీయాల్సింది, కర్పూరం ఎందుకు హారతి ఇవ్వాలంటే, దిష్టి తీయాలంటే ఇవన్నీ నేను చేయను అనింది. అప్పుడు దాకా ఆమెకి ఏదో చేసిన పనులన్నీ తప్పుకుందైనట్టు, తనకే జ్ఞానోదయమైనట్టు ప్రవర్తించడం మొదలుపెట్టింది. తర్వాత ఈమె ప్రవర్తన చూసి ఆమెని పిలవడం కూడా మానేశారు. అయితే ఇక్కడ ఆమె ప్లేస్ ని ఇంకో ఆమె ఆక్యుపై చేసింది వాళ్ళ పనులే. అంటే ఆమె చూస్తూ ఉండింది, ఆమె చిన్నగా ఈ పనులు చేయడం మొదలుపెట్టింది, ఈమె పూర్తిగా వదిలేసింది. ఈమె కనీసం అది ఎప్పుడైతే వదిలేసిందో ఈమెకున్న గుర్తింపు, గౌరవం, మర్యాద, ఇన్కమ్ అన్ని బాగుంది. ఇప్పుడు చెప్పండి మీరు, ఆమె దీంతో వచ్చిన తర్వాత బాగుందా, రాకముందు బాగుందా?
ముందే
చెప్తాను, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు గిరిజనులు, ఇది నేను పుట్టిన గ్రామానికి సంబంధించిన మా చిన్నటి ఏరియా సంగతి చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి గిరిజన కాలనీలో ఉన్న వాళ్ళందరూ వైద్యులే. ఎందుకంటే ఊర్లో ఎవరికి బాగలేకపోయినా పన్నును ఎక్కువస్తే వాళ్ళు వైద్యం చేస్తారు, ఆగకుండా దగ్గు వస్తే పసుపు ఇస్తారు, చెవును ఎక్కువస్తే వైద్యం చేస్తారు. ఇట్లా వాళ్ళ దగ్గర వాళ్ళని వైద్యులుగా గుర్తించేది తప్పించి వాళ్ళని ఎవరు యానాదులుగా వాళ్ళని ఇప్పుడు చూడంగా చూసింది లేదు. వీళ్ళలో చాలా మంది కన్వర్ట్ అయ్యారు తర్వాత కాలంలో, కొన్ని ప్రలోభాలకి కొంత ధనానికి ఆశపడి. అది ఎప్పుడైతే వాళ్ళు దాంట్లో వెళ్ళిపోయారో వాళ్ళు మండి వేయడం ఆపేశారు, ఈ వైద్యం చేయడం ఆపేశారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కుటుంబంలోనే కొంతమంది చిన్నపిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేసారు. వాళ్ళకి కావాల్సినటువంటి భజన సామాగ్రి అన్ని తీసిచ్చాం మేము. వీళ్ళు ఇది వదిలేసిన తర్వాత వీళ్ళు ప్రాచీనంగా వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు ఈ వైద్యము ఇవన్నీ కూడా వదిలేసిన తర్వాత వాళ్ళకి సంఘంలో గుర్తింపు లేదు, వాళ్ళ దగ్గరికి ఎవరూ పోలేదు. వాళ్ళు ఒక సరే వాళ్ళు ఎప్పుడైతే అన్ని మతంలోకి వెళ్ళారో వారి యొక్క పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఎలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయే దాకా వచ్చింది. ఇంత కన్నా దారుణాలు ఎక్కడైనా ఉన్నాయా? వీటి గురించి ఏ జన విజ్ఞానిక వేదికలు గాని ఇంకో విధంగా ప్రశ్నిస్తున్నారా? ఎంత అనాగరికమైనటువంటి చర్యలు అనాచారాలు చేస్తున్నారు. బాగా లేకపోతే డాక్టర్ని కలవాలి గాని ఒక మందిరంలో తీసుకెళ్లి ప్రార్థన చేయడం ఏంటమ్మా? కాబట్టి ఇది కన్వర్షన్ సైనం వల్ల గుర్తింపు లభిస్తుంది అనేది 100% రాంగ్. ఆ అవాంతవాన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారంటే ఈ మత ప్రచారకులు చేస్తున్నారు. మీరు ఈ కులంలో సమాజంలో గుర్తింపు లేదు కాబట్టి దీంట్లోకి వస్తే మీరు గుర్తింపు పోతుందని చెప్పి చెప్తున్నారు. అది అబద్ధం. నేను చెప్పినటువంటి ఉదాహరణలే దానికి మీకు పక్కనే
బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. హిందు గారు ఎవరో లైన్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ మాట్లాడదాం మనం.
ధన్యవాదాలు.
కీప్ లిజనింగ్.
ధన్యవాదాలు.
హలో, నమస్తే అండి. ఎవరన్నా కాల్ చేశారా? ఎవరన్నా లైన్ లో ఉన్నారా? హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో లైవ్ లో ఉన్నారు మీరు. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు వెనకాల వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. మీరు ఫోన్ లో మాట్లాడాలి. హలో, నమస్తే అండి.
నమస్తే వెంకటూటి గురి గారా?
నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, నేను నెల్లూరు నుంచి మదన్ మోహన్ మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్.
మదన్ మోహన్ గారు నమస్తే అండి. జై శ్రీరామ్, వెల్కమ్ టు ది షో. బాధ్యత షోకి వెల్కమ్ అండి. మీరు వింటున్నారా షో?
వింటున్నాం అండి, ప్రతి వారం వింటున్నాము. భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా మైండ్ మీడియా టీమ్ కి మరియు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట ఊటుగూరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. నా పేరు మదన్, మాట్లాడుతున్నాను. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా సత్సంగ ప్రముఖ అండి. అలాగే
చెప్పండి,
మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ అయిన ధన్య శ్రీనివాస్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. నమస్తే అన్న గారు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్.
ఇప్పటి వరకు అదే మన అన్ని మతాలకు సంబంధించి, మత మార్పులకు సంబంధించి వింటా ఉన్నాను.
అవునండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ గ్రౌండ్ రియాలిటీ? మీకు మీకు తెలుసా, లేకపోతే మీరేమన్నా క్వశ్చన్ కోసం ధన్యశ్రీనివాస్ గారు కాల్ చేశారా?
గ్రౌండ్ రియాలిటీ నాకు కూడా అనుభవం ఉందండి. అంటే మేము కూడా మా హిందూ ధర్మం సంబంధించి గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మేము గ్రామాల సత్సంగా నిర్వహిస్తుంటాము.
మీకు మీకు మదన్ గారు మీకు మీకు ఎదురైన సంఘటన ఏమన్నా మా శ్రోతలతో పంచుకోగలరా మీరు?
ఉన్నాయండి. వ్యతిరేక సంఘటనలు అంటే క్షేత్ర స్థాయిలో చాలా వరకు వాళ్ళకి మన ధర్మం వాళ్ళ సంస్కృతులు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తిరుణాలు అనేసి అంటే అడిజన్లు, గిరిజనులు అలాంటి వాళ్ళకి మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ దైవభక్తి ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు మన ధర్మం గురించి, మన ప్రాసెస్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అది అన్ని మతాల వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకున్నారు మనీ కోసంగా. అందులో భాగంగా చాలా వరకు మా కూడా ఎదురైన సంఘటనలు ఉన్నాయి. అంటే వాళ్ళని మా మిమ్మల్ని దూరం పెట్టారు అని, వాళ్ళని కావాలనే కన్వర్టింగ్ ఎలా చేయాలి అనే దానికోసంగా వాళ్ళని బాగా మైండ్ ని ఇది చేస్తూ ఉంటారు.
అంటే బ్రెయిన్ వాష్,
బ్రెయిన్ వాష్ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళలో.
అంటే టైడ్
వాళ్ళలో చాలా వరకు ఏంటంటే మత మార్పులే మెయిన్ ఎక్కువ గ్రామ స్థాయిలో నుంచి ఎక్కువ జరుగుతూ, ఇందాక అన్న చెప్పినట్టు మన జాతీయ భావం అనేది వాళ్ళకి లోపిస్తుంది. ఒక అంటే ప్రతి దేశానికి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటుందండి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకి ఆ భాగ్యం. అందులో అతి ముఖ్యమైన దేశం అంటే ఒక ఒక జీవికి ఒక హార్ట్ గుండె ఎలాంటిదో ఈ ప్రపంచానికి భారతదేశం అలాంటిది. ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి మన దేశం ఎంతో మంది.
మదన్ గారు, నేనేమనుకుంటానంటే మదన్ గారు మీరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. ఎవరైనా సరే, మీరు క్రిస్టియన్ అయినా, ఎవరైనా ముస్లిం అయినా, ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు పక్కన పరమతాన్ని మీరు అసహించుకోవటం గాని దాన్ని హేలి వాళ్ళని గొడవ చేయటం గాని చేయకూడదు, అది తప్పు.
అవును, అది అదే అదే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మిగతా దేశాల్లో కూడా అన్ని మతాలు స్వీకరించడం జరుగుతుంది, మిగతా దేశాల్లో వాళ్ళ వాళ్ళ సంస్కృతులు ఇంకో సంస్కృతి మారడం జరుగుతుంది, అది వాళ్ళ ప్రవేశం. కానీ మన భారతదేశానికి వచ్చేటప్పటికే కేవలం జాతీయ భావం లోపిస్తుంది. అంటే ఇక్కడ ముందర ఈ సంస్కృతిని దూరం చేయడమే కాకుండా ఈ దేశాన్ని, ఈ దేశానికన్నా కూడా పరాయ దేశాన్ని గొప్పగా చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి అన్ని మతాలు దిగజారుతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం మాకు తెలిసి. అంటే ఒక క్రైస్తవుడిగా మారిన వ్యక్తి ఏ విదేశీయుల వస్తువులు గొప్పవి కాదా, విదేశీయుల మనం వాడుతున్నాం కదా, విదేశీ సామాన్లు వాడుతున్నాం కదా, విదేశీ షోపులు వాడుతున్నాము, పెళ్ళిళ్ళు వాడుతున్నాము, ఇట్లాంటి చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయినారు. అది
స్టార్టింగ్ లో మొదలు గారు ఒక విషయం చెప్పాను, ఒక క్రిస్టియన్ అయినా ఒక ముస్లిం అయినా ఒక హిందూ అయినా స్వదేశీ హిందూ అయి ఉండాలి, స్వదేశీ ముస్లిం అయి ఉండాలి, స్వదేశీ క్రిస్టియన్ అయి ఉండాలి. అంటే హిందువులు కూడా, అంటే మన హిందువులు కూడా, మన హిందువుల్లోనే ఉన్నంత మాత్రాన మనకు భారతదేశం పట్ల దేశభక్తి లేదనుకోండి ఏం ప్రయోజనం లేదు. సో హిందువులు ఫస్ట్ దేశభక్తిగా స్వదేశీ హిందువులు అయి ఉంటే అందరినీ మనం స్వదేశీ ముస్లిం స్వదేశీ క్రిస్టియన్గా మారండి అని చెప్పాలి మనం.
అదే సార్, అంటే ఇప్పుడు గత రోజుల్లో కూడా కొన్ని వందల సంవత్సరాల ముందు కూడా మిగతా మతస్థులు కూడా జాతీయత కోసం మన దేశం కోసం పోరాడిన అన్ని మతస్థులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అప్పట్లో జాతీయ భావం వాళ్ళలో ఉండింది, అన్ని మతస్థులు కూడా జాతీయ భావం ఉండింది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన అనంతరం మనకి సెక్యులర్ అనే భావంతో దేశం స్వతంత్రం వచ్చిందో అప్పటి నుండి ఈ లౌకికవాద చదువుల వల్ల దేశంలో జాతీయ భావం కొరవడిపోయింది.
అవును,
అంటే అంటే అన్య అంటే మన దేశంలో గొప్ప వాళ్ళు, మన దేశంలో ఇది ఫలాన్ని సృష్టించారు, ఫలాంటి చేశారు అనే దానికంటే కూడా అన్య మత అన్య దేశాల్లో సైంటిస్టులు, అన్య దేశాల్లో గొప్ప వాళ్ళ గురించి మాత్రమే చరిత్రలు ఎక్కువగా విశదీకరించి రాస్తున్నారు. దానివల్ల సైన్స్ పరంగా
చాలా చాలా కరెక్ట్, చాలా లోతైన టాపిక్ ని మీరు టచ్ చేశారు. ఇది చాలా నిజమండి, ఎందుకంటే గత 1000 సంవత్సరాలుగా భారతదేశ చరిత్ర అంటే ఎవరో ఎవరో కళ్ళజోడులో నుంచి రాసిన చరిత్ర ఇదంతా.
అవును అవును,
వాడు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారో, లేకపోతే పర్షియన్ వాళ్ళు ఏమనుకున్నారో, లేకపోతే గ్రీక్ వాళ్ళు ఏమనుకున్నారో, లేకపోతే మొఘల్ వాళ్ళు ఏమనుకున్నారో, ఖిల్జీ డైనాసిటీ వాళ్ళు ఏమనుకున్నారో,
వాళ్ళేమనుకున్నారు,
హిస్టరీని మన మీద 1000 సంవత్సరాలు రుద్దటం వల్ల జరిగినటువంటి ఇది. ఇప్పుడిప్పుడే మన సొంత భావజాలం, మన ధర్మంలో నుంచి మనం ఆలోచించటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది.
అవును సార్, అంటే ముఖ్యంగా చదువుల్లో బ్రిటిష్ వాళ్ళు మన మీద దండెత్తారు, మొఘలాయలు మన మీద దండెత్తారు అనే ఉంది, కానీ వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దాలని చూశారు. అది క్రైస్తవులో లేకపోతే ముస్లింలో లేకపోతే ఇంకొకరో ఇంకొకరో కావచ్చు, మా పర్షియన్లు అనేసి ఫ్రెంచులు డచ్లు పోర్చుగీస్ వాళ్ళు ఇలాగా కొన్ని సంవత్సరాలుగా గ్రీకు వాళ్ళు 1000 సంవత్సరాలుగా మన దేశం మీద దండెత్తారంటే కేవలం దేశం మీదే కాదు మన సంస్కృతి ఆచార వ్యవహారాలని నాశనం చేసేదానికి కూడా వాళ్ళు దండెత్తారు. అలాగే అలాంటి భావనని పూర్తిగా ధర్మం మీద సంస్కృతి మీద వాళ్ళు దండెత్తారు అనేది ఎక్కడా లేదు. కేవలం దేశం మీద వచ్చారు, దండెత్తారు, బ్రిటిష్ వాళ్ళు మనం స్వతంత్రం సంపాదించుకున్నాము, పోరాడాము, ఇంతవరకే ఉంది. కానీ మనం ఏమి కాపాడుకోవాలి, ఏ సంస్కృతిని మనం, ఏ సంస్కృతిని, ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఒక జీవం ఉంటుంది, అది ఈ దేశ పౌరులుగా కాపాడుకోవడం కేవలం హిందువులకే కాదు ప్రతి ఒక్క మతస్థులకి, ప్రతి ఒక్క సంబంధించిన అన్ని వర్గాల వర్ణాల వాళ్ళకి, కులాల మతాల వాళ్ళకి ముఖ్యం. ప్రతి దేశాన్ని సంస్కృతిని కాపాడుకోవడం. ఒకవేళ నేను ఒక పౌరులో ఉన్నాను, ఆ దేశంలో ఇస్లాం అనేది పుట్టింది, నేను ఒక హిందూ అయినాను, ఆ దేశ సంస్కృతిని కాపాడడం నా ధర్మం.
అలాగనే
అలాగనే ఒక క్రైస్త అంతే అంటే ఒక దేశ పుట్టుక మత పుట్టుక మత పుట్టుక చెప్తున్నానండి. అంటే ఇప్పుడు క్రైస్తవం అనేది ఒక దగ్గర పుట్టింది, ఆ పుట్టుక ఉన్న దేశంలో నేను ఉన్నాను, ఆ మతాన్ని గౌరవించడం నా ధర్మం. అలాగనే ఈ దేశంలో ఈ ధర్మం, హిందూ ధర్మం అనేది, ఈ సనాతన ధర్మం అనేది కొన్ని 1000 సంవత్సరాలుగా యుగాలుగా ఇక్కడ ఉందని మనకి పురావస్తుగా ఆధారాలు ఉన్నాయి. మనం చెప్పిందే కాదు, అదే ఫారినర్స్ వాళ్ళు చెప్పినది. ఆ ధర్మాన్ని కాపాడుకోవాలని ఇక్కడ ఉన్న 125-130 కోట్ల మంది జనాభాకి ఎంతో ముఖ్యం. అది ఆ విధానాన్ని కోల్పోయి కేవలం అన్య మతస్థులు కాకుండా మన తోటి హిందువుల వల్లనే చాలా ఇబ్బంది ఉంది. సగం అన్య మతస్థులు వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం, డబ్బు కోసం, వాళ్ళ విలాసాల కోసం వాళ్ళు మారుస్తున్నారు. కొంతమంది
మదన్ గారు అందుకనే ఫస్ట్ హిందువు స్వదేశీ అవ్వాలి. చాలా మంది హిందువులు స్వదేశీ కాదు, విదేశీలో ఉన్నారు.
విదేశీ అవును
అంటే
అన్ని మతస్థులు క్లారిటీ
లేదు.
అదే సార్, ఇప్పుడు అన్ని మతస్థులు క్లారిటీ ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి ఎవరు ఫేవర్ చేస్తారు అంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీల కాడి నుంచి అన్ని విషయాల కాడి నుంచి వాళ్ళు వాళ్ళకి ఎవరు ఫేవర్ చేస్తారు, వాళ్ళ మతాన్ని ఎవరు కాపాడతారు వాళ్ళకి ఎంచుకుంటున్నారు. కానీ ఒక హిందువుకు ఉంది హిందుత్వాన్ని, లేకపోతే ఈ దేశ సంస్కృతి, అది హిందూ కావచ్చు, హిందుత్వం కావచ్చు, ఇంకొక మతం కావచ్చు, ఈ దేశంలో పుట్టిన ఒక సంస్కృతిని కాపాడుకునే దానికి ఏ పార్టీని ఎంచుకోవాలి, ఏ ధర్మాన్ని ఎంచుకోవాలి, ఎవరిని ఎంచుకోవాలనే క్లారిటీ లేదు మన వాళ్ళకి. అంటే అంటే దాదాపు 80-85-80 కోట్ల మంది ఉన్న హిందువులు వర్గాలుగా, వర్ణాలుగా, కులాలుగా విభజించబడి మైనార్టీలో మనం అయ్యాము. ఒకటే తట్టుకుని వాళ్ళ నుండి వాళ్ళు మెజార్టీ అయ్యారు. ఆ సూక్ష్మం ఎవరు గమనించడం లేదు. ఎప్పుడు మనం మెజారిటీలో వాళ్ళు మైనార్టీలు అంటారు, కానీ ఈ రోజు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఓట్ బ్యాంక్ గా మారి దేశాన్ని దేశాన్ని ఎవరు గెలిపించాలని డిసైడ్ చేసే పరిస్థితి వాళ్ళు వస్తున్నారు. ఆ విధానం హిందువుల్లో అంటే రావడం తెచ్చుకోవడానికి ముఖ్యంగా పెద్ద పెద్ద దేవాలయాలు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, హిందుత్వాన్ని కాపాడే ఎన్నో సంస్థలు కావచ్చు, క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మెయిన్ కులాలు అనే విషయాన్ని, విధానాన్ని పక్కన పెట్టి పని ద్వారా కులం వచ్చింది. కులం అనేది కేవలం పని. ఈ కులాన్ని వర్గాన్ని పక్కన పెట్టండి, మనందరూ హిందువులు బంధువులు, మనలో భారతీయత అనే భావన ఖచ్చితంగా ఉండాలి అనే విషయాన్ని అందరిలోకి తీసుకెళ్లగలిగితే చాలా వరకు మార్పు వస్తుందనేసి నా భావన. అందులో
భాగంగా చాలా టచ్ చేశారు మదన్ గారు.
అదే
విధానాన్ని 10 మందిలో మనం రేకెత్తించాలన్న విషయానికే మనం దాని కార్యక్రమాలు చేస్తున్నాం. సో ధన్యవాదాలు మదన్ గారు. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి మాట్లాడి ఇంకా 6 నిమిషాలే ఉంది.
అలాగే అలాగే అన్న కూడా ఇక్కడ మళ్ళీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంస్థ తరఫున. అందుకు మీకు మన ధన్వీసీ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంతో మంది రావాలి ధర్మాన్ని నిలబెట్టడానికి అని నేను భగవంతుని కోరుకుంటున్నాను.
థాంక్యూ మదన్ గారు. మనం మళ్ళీ మాట్లాడదాం. థాంక్యూ ఫర్ కాలింగ్. వింటూనే ఉండండి.
జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్.
శ్రీనివాస్ గారు, మదన్ గారు చాలా చాలా విషయాలు, చాలా లోతైన విషయాలు చాలా మాట్లాడారు. చాలా ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, మీతో ఒక క్వశ్చన్ ఉందండి నాకు. ఇప్పుడు మనకి 5 నిమిషాలే ఉంది కాబట్టి ఈ ఒక క్వశ్చన్ తో మనం ఈ షో ముగించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మామూలుగా, అంటే ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అయినప్పటికీ మనం ఉన్న టైంలో మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇప్పుడు ఈ మిషనరీస్ మనం ఇందాక అనుకున్నట్టు సేవల పేరుతో ఫస్ట్ లోపలికి వస్తారు. ఫారినర్స్ వచ్చి కూడా ఇక్కడ మేము ఈ పిల్లలకి ఈ చదువు చెప్పిస్తున్నామనో, లేకపోతే ఈ హాస్పిటల్ కట్టిస్తున్నామనో అని చెప్తారు. అసలు నిజంగా సేవాభావం ఎంత పర్సెంట్ ఉంటదండి? అంటే ఈ మిషనరీల వల్ల సేవాభావం ఉంటుందా నిజంగా, లేకపోతే మతం మార్చుకోవాలన్న ఒకటే ఒక ధ్యేయం వాళ్ళకి?
వాళ్ళ అజెండా అదే, మతం మార్చడమే వాళ్ళ అజెండా. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు విద్య, వైద్యం. విద్యలో ఎప్పుడైతే మిషనరీస్, హాస్పిటల్స్, హాస్టల్స్ పెట్టి పిల్లల్ని వాళ్ళకి ఆ చిన్న వయసులోనే ఈ విష బీజాలు నాటడం వల్ల వాళ్ళు ఈ రోజు సమాజాన్ని చాలా వరకు కలుషితం
చేస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి.
వెనకాల ఏం డిస్టర్బెన్స్ లేదు
సార్. మదన్ గారు మీరు ఒక్కసారి అది మ్యూట్ లోకి వెళ్తారా?
వాస్తవంగా దీన్ని సేవాభావం అని చెప్పి చెప్పకూడదు సార్. ఎందుకంటే సేవ అనేది ఏదో ప్రతిఫలం ఆశించి చేసేటటువంటి సేవ కాదు. ఇప్పుడు మా నెల్లూరు జిల్లాలో ఉదాహరణ తీసుకోండి, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, లేదా కొంతమంది పాత రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కొన్ని 100 ఎకరాల భూములు దేవాలయాలకి, హాస్పిటల్స్ కి, కాలేజీలకి ఇచ్చేశారు. వాళ్ళు ఏం ఆశించలేదు. ఈ వారి ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించలేదు. వాళ్ళ మతం మార్చాలనో లేకపోతే వారి యొక్క ఇచ్చినటువంటి వారి సమాజాన్ని పోగడాలనో చేయలేదు. వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి మాత్రమే చేశారు. ఇప్పుడు నెల్లూరులో చూస్తే ఎన్నో కాలేజీలు ఉండేవి, దొడ్ల కౌశల్ తర్వాత మేదురుమల్లి, బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థలు ఉండేవి. కొన్ని లక్షల మంది అన్ని కులాలు అన్ని మతాల వారు చదువుకొని బయటకు వచ్చి ఈరోజు సమాజంలో ఎంతో ప్రయోజకులుగా తయారైనా వాళ్ళు ఏమీ ఆశించి చేయలేదు. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి కఠిన ఎజెండా లేదు. అదే మన సనాతన ధర్మాన్ని నిర్మించినటువంటి కొన్ని ఆశ్రమాలు చూస్తే, ఇప్పుడు కాకిరెడ్డిలో ఆయన ఆశ్రమాలు ఉన్నాయి, వీరు రోజు దాదాపు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తారు, ఎలాంటి ప్రతిఫలం ఆశించారు. వీరు ఎక్కడ అన్నదానం చేస్తారంటే ఎక్కువగా కరువు ప్రాంతాల్లో ఆ మహాత్ములు నడగడారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, తినడానికి అన్నం దొరకదని చెప్పి వాళ్ళు ఎంచుకుని అట్లాంటి ప్రాంతాల్లో నడగాడి అక్కడ ఈ రోజు అన్నదాన పత్రాలు ఏర్పాటు చేశారు. ఎంతో మంది పేదవాళ్ళకి అన్నం పెడుతున్నారు. వాడి కులం ఏందో చూడరు, వాడి మతం ఏందో చూడరు, వాడి నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా వాడికి సేవ చేస్తాం. అలాగే ఇప్పుడు మనకి పంచవటి ఆశ్రమం అని ఉంది, మనం కూడా అక్కడికి వెళ్తుంటాం. వారు కూడా కేవలం జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే బోధిస్తారు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా వీడు సమాజంలో బాగుపడాలా, సమాజంలో మంచిగా జీవించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్పించి ఇంకా వారికి వేరే ఎజెండా ఉండదు సార్. ఇది నిజమైనటువంటి సేవ అంటే ఇలాంటిది. కానీ చిన్నతనంలోనే పిల్లలకి చదువు నేర్పిస్తామని చెప్పి వాళ్ళని వారి ధర్మం నుంచి బయటికి తీసుకొచ్చి అతను మార్చి వారికి దేశం మీద సాటి హిందువుల మీద వారు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలు విశ్వాసాల మీద దేశాన్ని నింపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వీటిని మాత్రం మనం ఇప్పుడు కూడా సహించకూడదు. ఇది దేశ ఉనికికే ప్రమాదం. అందుకే చాలా మంది కొన్ని దేశస్తులు ఈ మిషనరీ వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు. కానీ మనం మంచి మనసుతో వాళ్ళని ఇక్కడ చేసుకొని ఇచ్చాం. కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. మనకి ఈశాన్య రాష్ట్రాలను తీసుకుంటే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా, కేరళలో చూస్తున్నాం.
శ్రీనివాస్ గారు, దీని మీద మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను క్లోజింగ్ కామెంట్స్ ఇస్తాను. దీని మీద కూడా మనం చాలా చాలా షోస్ చేశామండి. శ్రోతలందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గనక భారతీయత మన బాధ్యత mindmedia.com కు వెళ్ళి పాత షోస్ చూడండి. మీరు ఈ మిషనరీ సంస్థలు FCRA అప్రూవల్స్ ఎలా క్యాన్సిల్ చేశారు, నార్త్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది, అలాగే శబరిమలలో ఏం జరుగుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది, ఇలా సపరేట్ సపరేట్ గా మనం దాని మీద షోస్ చేసి దానికి విశ్లేషణ చేసి విపులంగా విశ్లేషించడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు అయితే అక్కడికి వెళ్ళండి. శ్రీనివాస్ గారు, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ షో ఇంతటితో మనం క్లోజ్ చేద్దామండి. ఆ శ్రోతలందరికీ ఒక్క నిమిషం నేను చెప్పే విషయం ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటే ఒక వాలంటీర్ తో మనం మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి, ఈ విషయాలు మనకి ఉన్నటువంటి అపోహలు అంటే ప్రిజుడిస్ అంటాం కదా, సో ఈ ఈ అపోహలు ఏంటి, ఈ కామన్ గా మనకు ఉండే థింకింగ్ ని ఎట్లా పటాపంచలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక గ్రౌండ్ లెవెల్ వాలంటీర్ తో మనం ఇట్లాంటి షోస్ చేసుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఇప్పటిదాకా ఏమేమి అనుకుంటున్నామో అవన్నీ తప్పు, మనం ఆలోచించాల్సిన విధానం ఇది, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక చిన్న ఆశయంతోనే ఈ షో చేస్తున్నాం. ఇది ఎవరిని కించపరచడానికో ఎవరిని ఉద్దేశించో చేయట్లేదండి. ఈ షో మన ధర్మాన్ని మనం తెలుసుకోవటం, మన ధర్మాన్ని మనకున్న లీగల్ ఆస్పెక్ట్ లో మనం పనిచేసుకొని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవటం కూడా మన బాధ్యతే. కాబట్టే భారతీయత మన బాధ్యతలో కన్వర్షన్స్ అనే టాపిక్ మీద ఒక గ్రౌండ్ వాలంటీర్ తో మనం మాట్లాడుకోవడం జరిగింది. మరొకసారి ధనుష్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇంకొక సరికొత్త శీర్షికతో మళ్ళీ మీ ముందు ఉంటాం. భారతీయత మన బాధ్యత వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై భారత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం April 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.